तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ह्रीं श्रीं क्लीं ॐ कये జ్వాలాగులు గారు ఇచ్చిన లెటర్స్ అన్న అకల్టిమేట్ అనే పుస్తకాన్ని మనం అర్థం చేసుకోవడానికి, దాంట్లో చెప్పిన ప్రాక్టికల్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఇవాళ అసలు ధ్యానం చేసే ముందు మనం చేయాల్సిన కొన్ని ప్రాథమికమైన ప్రిలిమినరీ స్టెప్స్ అనమాట. ఏం చేయాలి అంటే మొట్టమొదటి ఏం చేయాలంటే, ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ధ్యానం రోజు ఒకే సమయానికి చేయాలి. ఒకసారి 6 ఒకసారి 8 ఒకసారి 9 అలాగా మార్చకూడదు. ప్రతిరోజు ఉదయం చేయదలుచుకున్నప్పుడు అంటే 2 చేయాలి, ఉదయం సాయంత్రం. సాయంత్రం కుదరకపోతే రాత్రి పడుకునే ముందు అప్పుడు కూడా ఒక టైం ప్రకారం రోజు 2 చేయటం. ఉదయాన్న ఎప్పుడు చేస్తామో జనరల్గా దాన్ని అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఆ టైం ఫాలో అవ్వాలి. సపోజ్ 4 లైట్ చేస్తాం అనుకున్నాం అనుకోండి, 4 చేయాల్సిందే రోజు. 6 చేస్తామంటే 6, 7 అంటే 7, అలా దానికి కంగారు పడిపోకూడదు. అయ్యో హైడైపోతుందని ఊరుకులు పరుకులు పెట్టుకుంటూ రాకూడదు. దానికంటే బాగా ప్లాన్ చేసుకోవాలి. ముందు ప్లాన్ చేసుకుని చాలా 5-10 ముందే మనం ధ్యానానికి రెడీ అయిపోవాలి. స్నానం చేయటం, ఉతికిన బట్టలు కట్టుకోవడం, శుభ్రంగా ఉండటం, ఒక అగరత్తు వెలిగించి ఎదురకుండా దీపం అగరత్తు వెలిగించి మన ఇష్ట దైవానికి మనం అభిముఖంగా అంటే ఎదురుగా కూర్చోవడం. ఆ తర్వాత మళ్ళీ బాడీని అంతటి నేను సజెస్ట్ చేయాలి. కానీ అంతా కూడా రిలాక్స్ అవ్వాలి, ఎక్కడ పట్టు పట్టకూడదు. బిగించి చాలా మంది ఏమైనా బిగిసిపోతారు, ఇలా నిటారుగా కూర్చోండి అంటే వెన్నుపూస చాలా స్ట్రైట్గా ఉండాలని, మెడ వెన్నుపూస తల ఇవన్నీ ఇలా బిగించినట్టుగా ఒక టెన్షన్తో కూర్చుంటారు. అలాంటి టెన్షన్ లేకుండా చాలా ఫ్రీగా కూర్చోవాలి. బాడీలో అన్ని పార్ట్స్ పూర్తిగా రిలాక్స్ అవ్వాలి, ఇది చాలా ముఖ్యం. రిలాక్స్ అయిన తర్వాత శ్వాస 2 బాడీ మొత్తం రిలాక్స్ అవ్వాలి. వెన్నుపూస మెడ తల 3 సమంకాయం శిరోగ్రీవం అని భగవద్గీతలో చెప్తారు స్వామి. అలాగా మన వెన్నుపూస మెడ తల ఒకే లైన్లో ఉండాలి. తల వెనక్కి వాలిపోవడం కానీ అలా ఉండకూడదు. కొంచెం ముందరకు ఉన్న కొంచెం జస్ట్ ముందరకు పర్వాలేదు. నిద్రలోకి మటుకు వెళ్లకుండా మటుకు చూసుకోవాలి. నిద్రలోకి వెళ్ళిపోవటానికి గుర్తు ఏంటంటే, కళ్ళ ముందర నల్లటి నలుపు కనిపిస్తుంది, శుభ్రంగా గొరకబెట్టి నిద్రపోతున్నట్టు అనమాట. ధ్యానం కాదు చేస్తున్నది, నిద్ర తెలియకుండా నిద్రలోకి వెళ్ళిపోతాం. మన భౌతిక శరీరానికి తెలియకుండా మన భౌతిక శరీరంలో కూడా ఏం జరుగుతుందో తెలియాలి, అంటే ఫిజికల్ బ్రెయిన్ తెలియాలి తెలియకుండా, అలాగే మెంటల్ మనస్సుకి తెలియకుండా. అంతకంటే ఎక్కువ పవర్ ఉన్నవి కనుక మనం ఉపన్యాసం వింటున్నా, ఒక పాట వింటున్నా, ఒక మంత్రం వింటున్నా, ఏమవుతుందంటే మనం నిద్రలోకి జారుకుంటాం. చాలామందికి అనుభవంలోకి వస్తుంది, నిద్రలోకి వెళ్ళిపోతున్నామంటే అనుకుంటాం, అది ఫిజికల్ బ్రెయిన్ అందుకోలేనంత శక్తి కలదన్నమాట. భౌతికంగా మనం ఇంకా దాన్ని పూర్తిగా అందుకునే స్థితి రాలేదు. అందుకనే ఏం చేస్తుందంటే ఈ బాడీ నుంచి మనం బయటకు వచ్చి మనం శుభ్రంగా వింటూ ఉంటాం, దానికి ఏమి కంగారు. అదైన తర్వాత శ్వాస, ఇప్పుడు ఈ శ్వాస కాసేపు అంటే 10 నిమిషాల ముందరే మనం ధ్యానానికి వచ్చి కూర్చున్నాం కాబట్టి బాడీ రిలాక్స్ అయింది, స్ట్రైట్గా కూర్చున్నాం. ఇప్పుడు శ్వాసని బాగా మెల్లిగా గాలి పీలుస్తూ మెల్లిగా గాలి వదులుతూ మెల్లిగా గాలి పీలుస్తూ మెల్లిగా గాలి వదులుతూ అలాగే యూనిఫామ్గా పీల్చాలి. ఆయాసం వచ్చేట్టు కానీ అలుపు వచ్చేట్టు కానీ గాలి పీల్చకూడదు. ఆయాసం కానీ అలుపు కానీ వస్తే మనం సరిగ్గా చేయనట్టు బాగా నెమ్మదిగా పీల్చుకోగలిగినంతే పీల్చుకోవాలి. అంతేగాని 4 సార్లు పీల్చాలి, లోపల 8 సార్లు ఉంచాలి, 6 సార్లు బయటికి వదలాలి, ఇలాంటి లెక్కలు ఇక్కడ చేయకూడదు. అవి వేరే పర్పస్ కోసం చెప్తారు. ఆ పనులు చేస్తున్నప్పుడు, ఆ పనులు ఉన్నప్పుడు వాటిని చేసుకోవాలి తప్ప ప్రస్తుతానికి అలాంటి లెక్కలతో కూడిన ప్రాణాయామం మనం చేయం. మనం చేసే ప్రాణాయామం ఏంటంటే గాలిగా బాగా పీల్చుకోగలిగినంత మెల్లిగా జెంటిల్గా మళ్ళీ ఒక్కసారిగా ఎక్కువ పీల్చడం అలా కాకుండా స్లోగా యూనిఫామ్గా జెంటిల్గా డీప్గా గాలి పీల్చుకోవాలి. అలాగే మళ్ళీ స్లోగా జెంటిల్గా యూనిఫామ్గా గాలి వదలాలి. జెంటిల్గా యూనిఫామ్గా వదలాలంటే అలా చప్పుడు రాకూడదు గాలి వదులుతున్నప్పుడు, అలాగే పీలుస్తున్నప్పుడు గాలి అలా పీల్చకూడదు అనకూడదు. అన్నామంటే అర్థం గాలి ఎక్కువ ట్రై చేసామన్నమాట పీల్చడానికి. అలాగే గాలి ఎక్కువ వదిలేసినా కూడా అంటాం, అంటే గ్యాస్పింగ్ ఫర్ ఎయిర్, ఊపిరాడకపోవడం పరిస్థితి అనమాట. అలా చేయకూడదు, చాలా సావధానంగా ఎంతో శ్రద్ధతోటి. ఒక గొప్ప విషయాన్ని మనం చేస్తున్నామని గుర్తుండాలి తప్ప ఏదో ఆషామాషిగా గాలి పీలుస్తున్నా అనుకోకూడదు. చాలా ఇంపార్టెంట్ గాలి పీల్చటం అనేది, స్లోగా గాలి వదలటం స్లోగా అనేది చాలా ముఖ్యం. అది బాగా వచ్చినప్పుడు మనస్సు పరమ ప్రశాంత స్థితికి వస్తుంది. ఆ గాలిలోనే మ్యాజిక్ అంత. శ్వాస విజ్ఞానం మాస్టర్ ఎన్నోసార్లు చెప్తారు, శ్వాస విజ్ఞానం అనేది ఒక సపరేట్ సైన్స్ యాక్చువల్గా. శ్వాసతో పాటు మనకు ప్రాణం కూడా వెళ్తుంది లోపల, ఒట్టి గాలి కాకుండా. విశ్వం అంతా ఏ మహాశక్తి నడిపిస్తుందో, ప్రాణమయం జగత్ అంటారు ఒక ఆయన, ఆ ప్రాణం ఏదైతే ఉందో పంచప్రాణాలుగా మారుతుంది మన లోపలికి వెళ్ళేది. ఆ మహాప్రాణం ఏదైతే ఉందో ఆ మహాప్రాణం గాలితో పాటు మన శ్వాస ద్వారా మన ముక్కుల ద్వారా మనలోకి ప్రవేశిస్తుంది. అందుకని శ్వాసని యూనిఫామ్గా స్లోగా జెంటిల్గా దీర్ఘంగా డీప్గా పీల్చుకోవాలి. ఏదో పై పైన షేలగా అలా అనకూడదు, అంటే గబగబా పీల్చడం. ఈ శ్వాస ఎంత తక్కువ ఉంటే మన జీవితం డ్యూరేషన్ ఎక్కువ. డ్యూరేషన్ అనకూడదు, టైం ఏంటంటే జీవించే సమయం ఉంది చూసారా, 100 ఏళ్ళ, 150 ఏళ్ళ, 300 ఏళ్ళ. ఒక ఆయన త్రైలింగ స్వామి అని తెలుగు ఆయన విజయనగరం దగ్గర నుంచి బాగా బ్రహ్మాండంగా సాధనలు అవి చేసుకుని కాశీలో ఉండేవారు ఆయన. 350 ఏళ్ళు 300 ఏళ్ళు బతికారు ఆయన. ఎప్పుడు నీళ్ల కింద ఉండేవారు, కాశీలో గంగలో మునిగి ఉండేవారు. ఆ గంగ మీద ఈయన వస్తే కనుక గంగలో ఎప్పుడన్నా మన శ్యామాచరణ లాహిరి మహర్షిలు కనుక పడవలో అలా వస్తూ ఉంటే ఆ పడవలో ఆయన రాగానే ఈయన గంగలోంచి లేచి పైకి వచ్చేవారు త్రైలింగ స్వామి. వాళ్ళిద్దరు కాసేపు మాట్లాడుకునేవాళ్ళు, మళ్ళీ ఆయన పడవలోంచి గంగానదిలో దూకేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయేవాడు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే శ్వాస మీద ఆధిపత్యం ఉండడం వల్ల మనం ఎన్నన్నా చేయవచ్చు, ఎన్ని 100 ఏళ్ళన్నా బతకచ్చు. శ్వాస అసలు పీల్చుకోకుండా ఉంటే ఏమవుతుందంటే, అసలు శ్వాసకిను మనిషి బతకటానికి సంబంధం ఏంటి అంటే ఇన్ని శ్వాసలు బతుకుతాడు మనిషి అని ఉంటుంది. అంతేగాని ఇన్ని సంవత్సరాలు బతుకుతాడని ఉండదు. అన్ని శ్వాసలు ఒకరోజే ఖర్చు పెట్టేశాడు అనుకోండి, వాడు ఒకరోజులోనే వాడి జీవితం ముగిసిపోతుంది. మామూలుగా సాధారణంగా ఎవరైనా సరే 14-16 శ్వాసలు తీసుకుంటారు ఒక నిమిషానికి. అంటే ఎంత ఫాస్ట్గా గాలి పీలుస్తారో అర్థం అవుతుంది. అదే కనుక దాన్ని 4గా తగ్గించగలిగితే చాలా ఎక్కువ కాలం వదుగుతాడు, చాలా ఎక్కువ కాలం ఆరోగ్యంగా వదుగుతాడు. మళ్ళీ రోగాలు రొప్పులతోటి అయ్యో కుయ్యో అనుకుంటూ కాదు. 4 చాలా కష్టం, కష్టం అంటే ప్రాక్టీస్ చేస్తే వస్తుంది అంతే. ప్రాక్టీస్ చేయటం అంటే శ్వాసని బాగా పీల్చడం బాగా అవుతుంది, అదే ప్రాక్టీస్. అంతేగాని శ్వాస ఆపడం ప్రాక్టీస్ అనేది లేదు, అసలు లేదు. దానికే శ్వాసను పీలుస్తున్నప్పుడు శ్వాస లోపలికి ఒక పాయింట్ టచ్ చేస్తుంది, లోపలికి వెళ్ళి ఒక పాయింట్ వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తుంది. అలాగే బయటకు వచ్చిన తర్వాత ఒక పాయింట్ వరకు గాలి బయటకు వెళ్ళి మళ్ళీ ఒక పాయింట్ నుంచి రిటర్న్ అవుతుంది. కాబట్టి ఈ శ్వాసకి రెండు బిందువులు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. ఒక గీత గీసామనుకోండి, నిలువు గీత కానీ అడ్డ గీత కానీ, ఆ గీతకి రెండు బిందువులు ఉంటాయి, ఒకటి స్టార్టింగ్ పాయింట్, ఒకటి ఎండింగ్ పాయింట్. మళ్ళీ వెనక్కి వెళ్తే ఎండింగ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ అవుతుంది, స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అవుతుంది. అలాగా శ్వాసని బయటకు తీసుకుంటున్నప్పుడు శ్వాస లోపలికి వెళ్ళి 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 ఒక స్టేజ్లో ఒక అవధి ఒక కొంత సమయానికి ఇంకా మళ్ళీ బయటకు వచ్చేసే పరిస్థితి ఆటోమేటిక్గా వస్తుంది. ఆ వచ్చిన పాయింట్ ఏదైతే ఉందో దాన్ని శ్వాస మెల్లిగా పీల్చుకోవడంలో మనం గమనించాలి. ఆ శ్వాస అక్కడి నుంచి మళ్ళీ బయటకు వచ్చేస్తుంది, మనలోంచి రిటర్న్ వచ్చేస్తుంది అన్నమాట, బయటికి వాతావరణంలోకి వెళ్ళిపోతుంది ముక్కుల్లో మళ్ళీ నిశ్వాస. ఆ వెళ్ళిపోతున్న నిశ్వాస కొంత వెళ్ళిన తర్వాత ఒక పాయింట్ వరకు వెళ్ళి వెళ్ళి మళ్ళీ లోపలికి రావడానికి ఆటోమేటిక్గా లోపల మన మెకానిజం ఏదైతే ఉందో అది ఆ గాలిని లోపలికి మళ్ళీ ఆహ్వానిస్తుంటుంది. అప్పుడు మళ్ళీ బయట ఒక పాయింట్ టచ్ అవుతుంది. ఇలాగా లోపల ఒక పాయింట్, బయట ఒక పాయింట్, ఈ రెండు పాయింట్లని బాగా గమనించాలి. శ్వాస పీల్చడం, శ్వాస వదలటం అంటే ఊరికి ఏదో గాలి పీల్చామండి, ఆ గాలి వదిలేమండి అలా కాదు. ఎంత జాగ్రత్తగా ఈ పాయింట్ని పట్టుకుంటామో అంత గొప్పగా మన సాధన జరుగుతుంది. రహస్యం అంతా శ్వాస విజ్ఞానం రహస్యం ఈ రెండు పాయింట్లు పట్టుకోవడం. ఈ రెండు పాయింట్లు పట్టుకోవడానికి మెల్లిగా దీర్ఘంగా యూనిఫామ్ గా జెంటిల్ గా గాలి పీల్చుకోవడం ప్రాక్టీస్ చేయాలి. మామూలప్పుడు కూడా ఏదో సాధనప్పుడు అలా ప్రాక్టీస్ చేసి మిగతా అప్పుడు మన ఇష్టం వచ్చినట్టు అలా ఉండకూడదు. సాధన అంటేనే 24 hours 365 days బతుకునంతకాలం. అంతే తప్ప ఏదో వచ్చేసింది మాకు ఇంక మేము చేయక్కర్లేదు అనకూడదు, ఎవరికి రాదు అలాగా, వచ్చింది పోతుంది మళ్ళీ. ఎప్పుడు మనం దాన్ని చేసుకుంటూ ఉండాలి. యోగారూఢం, యోగారూఢుడు అంటే అర్థం ఏంటి, సైకిల్ తొక్కడం వచ్చింది అనుకోండి, సైకిల్ తొక్కడం వచ్చింది కదా అని బ్యాలెన్స్ చేసుకోకుండా ఉంటాడు. సైకిల్ ఎక్కగానే బ్యాలెన్స్ ఉంటుంది, తొక్కితే ఉంటాడు లేట పడిపోతాడు. సైకిల్ తొక్కకుండా బ్యాలెన్స్లో ఎంతసేపు ఉండగలడు, కాసేపు, జస్ట్ ఫ్యూ సెకండ్స్. ఆ తర్వాత ఆటోమేటిక్గా సైకిల్ తొక్కి తీరాలి, లేదా కింద పడిపోతాడు. అలాగా ఇవన్నీ కూడా మనం సాధన చేసుకుంటూ ఉంటే ఆపేసేది ఏముండదు, చేస్తూ ఉండమే, ప్రతిదీ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనంతటి మనం పతనం చెందకుండా ఉండటండి. సో శ్వాస ఈజ్ మోర్ 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 ఇంపార్టెంట్. అందుకని ఫిజికల్ బాడీ రిలాక్స్ చేసుకోవడం, చిన్నగా కూర్చోవడం, నడుము మెడ తలకాయ మూడు స్ట్రైట్గా వెన్నుపూసాలి, స్ట్రైట్గా ఉండటం, రిలాక్స్డ్గా ఉండటం, ఎక్కడ టెన్షన్ ఉండకూడదు, టెన్షన్ ఉండకూడదు. వీటికంటే అన్నిటికంటే ముందు రోజు ఒకే టైంకి మనం ధ్యానం చేయటం, ధ్యానానికి 10 నిమిషాలు ముందరే రావటం, ఇవన్నీ కంపల్సరీ. ఆ శ్వాస అయిన తర్వాత తర్వాత స్టెప్లోకి వస్తాం. ఇప్పుడు మనం మన శరీరంలో రెండు పాయింట్లలో ధ్యానం చేయవచ్చు అని చెప్తారు. ఒకటి ఆజ్ఞాచక్రం, లేదా సహస్రారం. ఆజ్ఞాచక్రం మనకు భగవద్గీతలో కూడా భ్రూవో మధ్యే అని చెప్పారు. కాబట్టి ఆ ఆజ్ఞాచక్రం ఏదైతే ఉందో రెండు కను బొమ్మల మధ్య ఉన్న ఆజ్ఞాచక్రం, అక్కడ గురువు యొక్క ఆజ్ఞ లేకపోతే భగవంతుడి ఆజ్ఞ మనకు వస్తుంది. కాబట్టి అక్కడ మన చేతనత్వం ఉండాలి. నేను ఇప్పుడు ఆజ్ఞాచక్రంలో ఉన్నాను అనుకోవాలంటే నా చేతనత్వం మొత్తం ఇప్పుడు ఆజ్ఞాచక్రంలో ఉంది అనుకుంటే చాలు. అనుకుంటే ఏమవుతుందంటే ఆజ్ఞాచక్రంలో ఉంటుంది అంతే. ఉన్న తర్వాత ఇప్పుడు ఓంకారం, గాయత్రి కానీ ఓంకారం కానీ ఏదైనా సరే ఓంకారం 3 సార్లు చేయటం, గురు బ్రహ్మాన్ని నమస్కారం పెట్టుకోవడం, ఆ తర్వాత గాయత్రి చేయటం, గాయత్రి ధ్యానం చేసుకుంటుంది. ఎలాగైనా ధ్యాన విధానం, ధ్యానంలో ఏమేమి తీసుకుంటున్నాం, గాయత్రి వర్ణ ధ్యానం తీసుకుంటున్నాం, గాయత్రి శక్తి ధ్యానం చేస్తున్నాం, ఇలాంటివి ఏవి తీసుకుంటా మనం ఆజ్ఞలో ఉన్నాం ఫస్ట్. అది ఆజ్ఞలో ఉన్న తర్వాత ఇప్పుడు ఓంకారం అంటే ఇవాళ మనం ఒక మంత్రం కానీ ఒక్క వర్డ్, ఓన్లీ వర్డ్ ఏంటంటే అది వర్డ్, ఓంకారం ఓంకారం కానీ అంటున్నప్పుడు గమనించాల్సిన విషయాలు ఏంటి? కిందసారి మనం చెప్పుకున్నాం, దాంట్లో ఏంటి, ప్రతి వాళ్ళు మనం జీవులం, ఆ తర్వాత మనకు మనస్సు ప్రాణం శరీరం అనే దేహం ఉంది. మనస్సు ప్రాణం శరీరం, ఈ ప్రాణ శరీరాన్ని అటు భగవంతుడి తత్వమైన మనల్ని కలిపేది చేతనత్వం, స్పిరిట్ బాడీ మధ్యలో కాన్షియస్. మనం చేసే మంత్రం వీటిని ప్రభావితం చేస్తూ ఉండాలి. అలాగే జీవుడిని దేవుడితో ఐక్యం చేసే పద్ధతిలో ఉండాలి. అంటే నాలుగు పాయింట్లు ఉండాలి. ఆ నాలుగు పాయింట్లు ఉండటంతో పాటు మన హృదయాన్ని, మన సహస్రారాన్ని, మన మూలాధారాన్ని వీటిని జాగృతం చేసి ఒకట చేయాలి. మనలో ఉన్న పరతత్వం ఏదైతే ఉందో దాన్ని జాగృతం చేయటం, మనలో ఉన్న కొండలని శక్తి ప్రాణశక్తిని జాగృతం చేయటం, వీటిని ఏకోన్ముఖంగా చేస్తూ అది మొత్తం కూడా దివ్య ప్రణాళికకు ఉపయోగించబడేటట్టుగా గురువుకి సమర్పించుకోవడం. వీటి గురించి మనం క్రిందటిసారి అనుగ్రహమాల మంత్రం మాస్టర్ ఏ పరమ ప్రేమతో మనకు అందించారు చెప్పుకున్నాం. ఇవాళ ఒకే ఒక ఓంకారం గురించి కాసేపు చెప్పుకుంటాం. ఈ ఓంకారాన్ని ఎన్ని రకాలుగా చేయొచ్చు అంటే ఎన్నో రకాలుగా చేయొచ్చు. ఒక పద్ధతి ప్రకారం 108 రకాలుగా చేయొచ్చు. అసలు ఓంకారంలో ఏమేమి ఉన్నాయంటే, అకారం ఉంది, ఉకారం ఉంది, మకారం ఉంది. మూడు అక్షరాలు కలిస్తేనే ఓంకారం అవుతుంది. ఆ మూడు అక్షరాల్లో ఏది లేకపోయినా అది ఓంకారం అవదు. ఓంకారంలో ఉన్న మూడు అక్షరాలు మనకు పైనుంచి కింద లెక్క పెడితే అకారాణం అక్షరోస్మి, అక్షరాణం అకారోస్మి అని చెప్పి భగవద్గీతలో ఉంటుంది ఒక స్వామి చెప్పింది. అంటే అక్షరాల్లోనే అకారాన్ని అన్ని ఏతోనే మొదలవుతాయి, ఆటోనే మొదలవుతాయి. ప్రతిదీ కూడా అన్ని భాషలు కూడా ఏతో లేకపోతే ఆతో, మనది ఆతో మొదలైందంటే ఇంగ్లీష్ ఏతో మొదలు. అదే అరబిక్ వాళ్ళే, అరబిక్ వాళ్ళ దేంతో మొదలవుతుంది, ఏ అది కూడా అల్లే అనుకుంటాయి. అలాగా ఏంటంటే ప్రతిదీ కూడా ఆ, అది మొట్టమొదట మనం గొంతు విప్పితే వచ్చేది ఆ అని ఎలా పలుకుతాం? ఆ అనేదానికి పెదాలు రెండు తగలవు. ఆ అన్నప్పుడు నాలుక కదలదు, ఆ అన్నప్పుడు నాలుక పళ్ళని తగలదు, ఆ అన్నప్పుడు నాలుక ప్యాలెట్ అంటే పైన గహ్వరం ఉంటాం, గొంతు పైన ఉంటుంది చూసారా, పై దవడకి పై పళ్ళున్న ఆ పై ప్రదేశం చూసారు, దాన్ని తగలదు. మరి ఎక్కడి నుంచి వస్తుంది అకారం అంటే ఆ అన్నప్పుడు మన కొండ నాలుక ఉన్న చోట గొంతు ఇలాగ గుటకేస్తాం చూసారా, ఆ గుటక వేస్తున్నప్పుడు ఆ ప్రదేశం ఉంది చూసారా, ఆ రెండు కలుస్తే అప్పుడు అకారం ఉంటే కానీ మన ఆ అన్నప్పుడు అలా అవుతుంది. అదే కనుక ఓంకారంలో అకారం అంటున్నప్పుడు కొంచెం తెరుచుకుంటుంది అక్కడ, అది అకారం. అకారం అంతా కూడా బ్రహ్మస్వరూపం, అకారం సృష్టించేదన్నమాట. తర్వాత ఉకారం, తర్వాత మకారం. మా అన్నప్పుడు, మా అన్నప్పుడు ఏమవుతుంది, ఉకారం అన్నప్పుడు కూడా ఊ, ఊ అంటే ఆ అన్నప్పుడు ఏమి తగలమని చెప్పుకున్నాం. ఊ అంటే పెదాలు రెండు దగ్గరకు వస్తాయి ఇలాగా, ఊ గాలి ఇలా రెండు పెదాలు మధ్యలో బయటకు వస్తుంది ఊ. ఇవి చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే అన్నీ కూడా సృష్టించటానికి ఎలాగైతే భగవంతుడు సంకల్పించి సృష్టి మొత్తం చేశాడో అప్పుడు ఓంకారాన్ని ఉపయోగించాడు. అలాగే ఈ ధ్యానంలో భూమి మీద స్వర్గ అవతరణ అనే లక్ష్యాన్ని సాధించాలి అనే సృష్టి ఒక గొప్ప సృష్టి అనమాట. గురువుల సంకల్పం ప్రకారం ఈ పనిలో పనిచేయడం కూడా సృష్టి లాంటిదే. అందుకని ఈ సృష్టించే విధానంలో ఉన్న విషయాలు తెలుసుకోవాలి. అకారం అంటే ఏమవుతుంది అని చూడాలన్నమాట. పుట్టి అకారం అలా అనాలి అంటే మన చేతనత్వం ఎంత ఉన్నత స్థితికి వెళ్తుందంటే సత్యలోకంకి వెళ్తుంది. సత్యలోకం ఎక్కడ ఉందంటే ప్రతి వాళ్ళలో ఉంటుంది. మనలో మూలాధారం భౌతికం అనుకుంటే, భౌతిక దేహం అనుకుంటే, భూ భువ స్వ మహ జన తప సత్యం, సత్యలోకం సహస్రారం, మహర్లోకం అనాహత్, అలాగా జనలోకం విశుద్ధి, తపోలోకం అగ్ని, సత్యలోకం సహస్రారం. అంటున్నప్పుడు యాక్చువల్గా బాగా ప్రాక్టీస్ చేయగా చేయగా మనం సత్యలోకాన్ని టచ్ చేస్తాం. కానీ ప్రస్తుతం అట్ ది బిగినింగ్ మొట్టమొదట మనం అవన్నీ టచ్ చేస్తాం చేయడం కాకుండా, ఈ ఆకారంలో ఎలాగా మన నోరు వాటిల్లో ఉన్నవి టచ్ అవుతున్నాయి, టచ్ అవ్వట్లేదు ఒకటి తెలుసుకున్నాం. అలాగే ఆకారం తర్వాత అక్కడ సృష్టిలో సత్యలోకం ఎలా సృష్టించాడో అలా మనలో అకారం అనే శబ్ద వల్ల మనం సహస్రారం, ఈ తల వీటికి సంబంధించి ఎక్కడ భగవంతుడు ఎక్కడ ఉంటాడు, సహస్రాల్లో శక్తి ఎక్కడ ఉంటుంది, మూలాధారణ ఉంటుంది. కాబట్టి భగవంతుడి ప్లేస్ ఏది, మన తలే. అందుకని అన్నిటికంటే తలకి చాలా ఇంపార్టెంట్, సహస్రారంలో ఉంటాడు భగవంతుడు. అందుకని భగవంతుని ఆహ్వానం చేస్తే సహస్రారంలోకి ఆటోమేటిక్గా రావాలి. అక్కడికి మనం పిలవటం కూడా సహస్రారంలోకి పిలవాలి భగవంతుడు. రకరకాలు ఉన్నాయి దీంట్లో మళ్ళీ, అంటే అగ్నిలోకి పిలవాలా, సహస్రంలోకి పిలవాలా, హృదయంలోకి పిలవాలా అనేది గురువు నిర్ణయిస్తారు, గురువు నిర్ణయించినట్టుగా చేయాలి. రెండోది ఉకారం అంటున్నప్పుడు కూడా ఎక్కడ టచ్ కాదు కానీ రెండు పదాలు కొంచెం దగ్గరకు వచ్చి ఉకారం నన్ను నోట్లో చేస్తుంది. ఇది సత్యలోకానికంటే కింద ఉన్నది తపోలోకం, దానికంటే కింద ఉన్నది జనలోకం మకారం. జన తప సత్యం మూడు లోకాలు, అకారం ఉకారం అకారం పయనించి కింద. తర్వాత మా మా అన్నప్పుడు రెండు పెదాలు కలుస్తాయి, మా అన్నప్పుడు పెదాలు కలుస్తాయి. పెదాలంటే ఏంటి అనేది ఒకటి తెలియాలి మళ్ళీ. ఒకటి పెదాలంటే వాక్ బయటికి రావడానికి పెదాలు చాలా ముఖ్యం కదా. మనం నోరు మూసేసుకున్నాం అనుకుంది, నూరు మూసేసుకుని మాట్లాడేస్తే రావు. కాబట్టి వాక్కు వ్యక్తం అవ్వాలంటే పెదాలు ఓపెన్ అవ్వాలి, కదలాలి, వాటి పని అవి సరిగ్గా చేయాలి. ఒకటి విరాట్ అని ఒకటి స్వరాట్ అని పెదాలకి పేరు. కాబట్టి విరాట్ స్వరాట్, విరాట్ అంటే విశ్వంతో ఉన్నవాడు, స్వరాట్ అంటే అక్కడ ఉన్నవాడు, అంటే పరమాత్మ జీవుడు. ఈ రెండు కలిస్తేనే మధ్యలో వచ్చేది ఏంటి, చేతనత్వం. చేతనత్వం అలా రావాలి అంటే, చేతనత్వంలో మార్పులు తీసుకురావాలి అంటే వాక్కును ఉపయోగిస్తారు, శబ్దాన్ని ఉపయోగిస్తారు. అందుకని పరమాత్మ యొక్క హృదయంలో నుంచి వాక్కు పుడుతుంది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనంతా మనం అనలేం, మరి అంటున్నాం కదా ఇప్పుడు ఓంకారం అంటున్నాం అంటే ఆయన అనుకున్నాడు మనం ఓంకారం అనాలి, నా నామం నువ్వు తలుచుకో అని భగవంతుడు సంకల్పిస్తాడు. అప్పుడు అది మనిషిలో సంకల్పంగా వస్తుంది. భగవంతుడే గురువు కాబట్టి గురువు సంకల్పిస్తాడు వీడి గాయత్రి రావాలని, అందుకని గాయత్రి వస్తుంది. అంతే తప్ప మనకేదో గాయత్రి వచ్చిందని విర్రవేయకూడదు. అనుగ్రహమాల మంత్రం మీకు రావాలి అని చెప్పి మాస్టర్ సంకల్పించారు కాబట్టి మనకు వచ్చింది, లేకపోతే మనకు రాదు కదా. అలాగే ఏదైనా గురువు సంకల్పిస్తే, అందుకని గురువు చెప్పిన వాటి మీద ఉన్నంత శ్రద్ధ, గురువు చెప్పిన వాటి ఉన్నంత తీపి. నీ నామం ఎంతో రుచిరా శ్రీరామ, నీ నామం ఎంతో రుచిరా అని పాట ఆయన ఎలా పాడగలిగాడు, ఆ రుచి ఆయనకు తెలుసు. అలాగే గాయత్రి మంత్రంలో రుచి మనకు తెలిస్తే మనం కూడా నీ నామం ఎంతో రుచిరా అని అంటూ. ఎవరు ఎవరు మనకు అందుకని మనకు ఇది రావాలి అని ఎవరు సంకల్పిస్తారు, గురువు సంకల్పిస్తారు. నాతో పాటు ఉన్న వీళ్ళందరికీ కూడా ఈ రకమైన ఉన్నతి, ఆధ్యాత్మిక ఉన్నతి కలగాలని ఎవరు సంకల్పిస్తారు, గురువు సంకల్పిస్తాడు. సంకల్పిస్తే ఏమవుతుందంటే ఆయన సంకల్పానికి ఎదురులేదు కాబట్టి మనం ఇవాళ కాబట్టి రేపన్నా సరే దాన్ని రీచ్ అవుతాం. మన వైపు నుంచి కృషి ఏమి ఉండాలంటే ఆయన చెప్పినట్టు చేయాలి, చెప్పినట్టు చేస్తే వస్తుంది తప్ప ఆయన సంకల్పించేసాడు కాబట్టి మేము అయిపోతాం అనకూడదు. మన వైపు నుంచి ఎంత శ్రద్ధతో ఎంత బాగా చేస్తాం అనేది గురువు చూస్తూ ఉంటాడు. నిజంగా అలాగే చేస్తే ఆయన ఇవ్వదలుచుకున్నది వెంటనే ఇస్తాడు. దాంట్లో ఎక్కడ లేట్ చేయరు, సెకండ్ లో కోటి వంతు కూడా ఎప్పుడు లేట్ అవ్వదు. ఎంతకాలం చేసినా ఏం అవ్వట్లేదండి అంటే సరిగ్గా చేయట్లేదని అది ఎవరికి వాళ్ళకి అనుభవంలోకి వస్తుంది. సరే, అందుకని అసలు మనకు వాక్ ఎలాగ పుడుతుంది అనేది తెలుసుకుంటే తప్ప వాక్ వచ్చినంత మాత్రాన దాని విలువ తెలియట్లేదు. మనకు అందరం మాట్లాడగలిగిస్తున్నాం కాబట్టి మాట్లాడలేని వాళ్ళ బాధ ఏంటో మనకు తెలియదు. మాట్లాడుతున్నాం అనుకుంటే మనమే మాట్లాడుతున్నామని మళ్ళీ అహంకారం, మనమే ఆలోచిస్తున్నామని ఒక అహంకారం, ఇవేమీ కాదు. మనం మాట్లాడాలంటే ఆ మాట మొట్టమొదట ఆకాశంలో ఆకాశ స్వరూపంగా భగవంతుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు. లోపల బయట అంతా ఎప్పుడు వదలకుండా ఉంటాడు. మనమే అని పట్టించుకోండి. పురుష హత్య చేయటం వల్ల వచ్చిన దోషం అంతా గాయత్రి వర్ణధ్యానం ఇదిగో చేస్తే పోతుందని మాస్టర్ ఇచ్చిన చోట పురుషుడు అంటే ఎవరో చెప్పారు, ప్రతి వాళ్ళలో ఉన్న పురుషుడు, క్షర పురుషుడు, అక్షర పురుషుడు, పురుషోత్తముడు. అట్లీస్ట్ పురుషుడే పట్టుకోవట్లేదు, ఇంకా అక్షర పురుషుడిని పట్టుకోవట్లేదు, పురుషోత్తముడిని అసలు పట్టుకోవట్లేదు. పురుషోత్తముడు అంటే భగవంతుడు సర్వవ్యాపి, అక్షర పురుషుడు అంటే జీవుడు, క్షర పురుషుడు అంటే శరీరం. ఈ శరీరంతో చేస్తున్న పాపం ఏంటంటే మనలోనే ఉన్న భగవంతుడి తత్వమైన అక్షర పురుషుడిని మనం పట్టించుకోవచ్చు, ఆయన్ని హత్య చేస్తున్నాం. కాబట్టి ఆ హత్య దోషం ఏదైతే ఉందో అది పోవాలంటే ఇదిగో వర్ణధ్యానాలు చేయండి అని ఇచ్చారు. ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే భగవంతుడు అనుకుంటేనే, భగవంతుడు సంకల్పిస్తేనే, అలాగే గురువు సంకల్పిస్తేనే ఆ రకమైన ధ్యానం కానీ ఆ రకమైన జపం కానీ ఆ రకమైన సాధనా విధానాలు కానీ మనకు అందుతాయి, లేకపోతే అందవు. అది గుర్తు. మనం ఏదో మాట్లాడగలుగుతున్నాం అనుకోకూడదు. ఆయన మాట్లాడాలి వీడు అని అనుకుంటే వీడు మాట్లాడతాడు, లేదా మాట్లాడలేడు. సరే, ఇంతవరకు తెలుసుకుందాం. అలాగా అకారం అన్నా ఉకారం అన్నా మకారం అన్నా గురువు ఏ భావంతో ఇచ్చాడో దాన్ని పట్టుకుని అలాగే అనాలి. అది అసలు పాయింట్ అన్నమాట. అందుకని ఇప్పుడు ఈ ఓంకారాన్ని ఉచ్చరించినప్పుడు మనకు మూడు చోట్ల ప్రభావం గమనించగలిగి ఉండాలి. మన ఎప్పుడు కూడా మన మార్పు ఎక్కడ రావాలి అంటే, ఇదివరకు చెప్పుకున్నాం ధ్యానం అంటే క్రియేటింగే వ్యాక్యూమ్. వ్యాక్యూమ్ అంటే ఏంటి, అక్కడున్న పదార్థం తీసేయటం, ఖాళీ చేసేయటం అంతా. మామూలుగా బయట వ్యాక్యూమ్ ఉందనుకోండి, వ్యాక్యూమ్ అంటే అర్థం ఏంటి, అక్కడ అంతా శూన్యం ఉందన్నారు. అంటే దాంట్లో నుంచి ఒక గది అంతా ఖాళీ చేసేయండి అంటే అర్థం ఏంటి, గదిలో ఉన్న సామాన్లు మొత్తం తీసి బయటపడేస్తే ఏమి ఉండదు, అక్కడ కుర్చీ ఉండదు, బల్ల ఉండదు, సోఫా ఉండదు, నథింగ్, ఏమి ఉండవు. అలా ఉన్నప్పుడు దాన్ని ఎలాగైతే ఖాళీ చేసే ఉంటాం, అలాగే మనం కూడా ఒక వ్యాక్యూమ్ని క్రియేట్ చేసుకోవాలి అని ఇదివరకు చదువుకున్నాం. ఆ వ్యాక్యూమ్ అంటే మన ఫిజికల్ బాడీలో ఫిజికల్, అలాగే ఫిజికల్లో యాస్ట్రల్, ఫిజికల్లో వైటల్, ఫిజికల్లో మెంటల్, వీటిల్లో ఉన్న పదార్థం ఏదైతే ఉందో ఆ పదార్థం అంతా కూడా కోర్సుగా ఉంటుంది, అంటే ముతకగా ఉంటుంది. ఆ ముతకగా ఉన్న పదార్థం అంతా దాంట్లో తీసి పడేయాలి, బరువుగా ఉంటుందండి. తీసేస్తే అప్పుడు ఏమవుతుందండి, మనం ఓంకారం ఉంటున్నప్పుడు ఫైన్ మ్యాటర్ ఫ్రమ్ మహాపరానిర్వాణ నుంచి వచ్చి చేరుతూ ఉంటుంది ఒక్కొక్క కొంచెం కొంచెం. అందుకని ఏమవుతుంది, ఈ సాధన చేస్తున్నప్పుడు మన మూడు శరీరాలు, స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో ఉన్న ముతక పదార్థం ఏదైతే ఉందో, ఏదైతే భగవతత్వాన్ని వ్యక్తం చేయడానికి అడ్డుపడుతుందో, అదంతా పోయి భగవతత్వాన్ని వ్యక్తం చెయ్యగలిగిన పదార్థంతో నిండుతాయి అవి. అంటే ఇప్పుడు ఒక కాపర్ వైర్లోకి కరెంటు పంపించామనుకోండి, కరెంటు పాస్ అవుతుంది అంతే, అక్కడ వెలుగేం రాదు. ఒక అల్యూమినియం దాంట్లో పంపించామనుకున్నాం సపోజ్, వెళ్తుంది తప్ప వెలుగు రాదు. అలా కాకుండా మనకు లైట్ తయారు చేసిన ఆయన ఫిలమెంట్ ఒకటి తయారు చేశాడు, ఆ ఫిలమెంట్ నుంచి పంపించినప్పుడు మాత్రమే వెలుగు వస్తుంది. సో అక్కడ ఆ ఉదాహరణ ఎంత సమంజసమో, మనలో కూడా ఆ ఉదాహరణ అలాగే పనిచేస్తుంది. మనలో కూడా ఫిలమెంట్ ఎంత సెన్సిటివ్ గా ఉంటుందో, దాని ద్వారా కరెంట్ పాస్ అవుతుంటే వెలుగు ఎలా వస్తుందో, విరజిమ్ముతుందో, అలాగే మన శరీరంలో కూడా ముతకగా ఉన్న పదార్థం అంతా పోవాలి, పోయి ఫిలమెంట్ లాంటి పదార్థం రావాలి. అలాంటి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ ఫిలమెంట్ వెలుతురుని చిమ్ముతుంది. అంటే వెలుతురు అంటే లైట్, లవ్, విజ్డమ్, పవర్ అని భగవంతుడికి ఉన్న క్వాలిఫికేషన్స్ ఏవైతే మనం గుణాలు చెప్పుకుంటామో ఆ గుణాలన్నీ శరీరం ద్వారా వ్యక్తమవుతాయి. మహాత్ముల నుంచి ఒక వెలుగు ఎప్పుడూ విరజిమ్ముతూ ఉంటారు వాళ్ళు. ఆ వెలుగు అలాగ రావాలి అంటే ఈ బాడీస్ అన్ని ఇలాగా మనం తయారు చేసుకోవాలి. ఈ ఓంకారం అంటంలో, ఓంకారాన్ని మనం ఉచ్చరించడంలో, లేకపోతే గాయత్రి చేయటంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన శరీరాల్లోంచి మెల్లిగా ఒక్కొక్క ప్లేన్స్, ఏ ప్లేన్స్ ఉన్నాయి వాటిల్లో ఏ కోర్స్ మ్యాటర్ ఉందో అంతా పోయి ఆ ఫిలమెంట్ లాంటి పదార్థం రావాలి. ఫిలమెంట్ ఎలా అయితే ల్యూమినస్ గా మనం వెలుతురుస్తుందో, అలా ల్యూమినస్ టిష్యూ ఒకటి మనలో తయారవుతుంది. ఆ ల్యూమినస్ టిష్యూ ఎక్కడ తయారవుతుంది, అదంతా కూడా ధ్యానంలోనే జరుగుతుంది, ఇంకెక్కడ జరగదు. కాబట్టి ధ్యానం గురించి బాగా 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 తెలుసుకోవాలి. ఇప్పుడు ఓంకారం అంటున్నప్పుడు మొట్టమొదటగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ఓంకారం అనే ముందు ఇంకా ఒక మానసిక స్థితి ఉంది మనకు, అది కూడా గుర్తుండాలి. గుర్తుండి అప్పుడు మనం ఇంకా సాధన మొదలు పెట్టాలి. కాబట్టి ఇప్పటివరకు మనం తెలుసుకున్న దాంట్లో ఫస్ట్ పొద్దున్నే లేవడం, స్నానం చేయడం, ఉతికిన బట్టలు కట్టుకోవడం, ప్రేయర్ టైంకి ముందే 10 నిమిషాలు ముందు వచ్చి కూర్చోవడం, బాడీ ఎంత రిలాక్స్డ్గా ఫ్రీగా ఉండటం, వెన్నుపూస మెడ తల నిటారుగా ఉంచుకోవడం, శ్వాసని యూనిఫామ్గా సాఫీగా జెంటిల్గా డీప్గా పిలుచుకోవడం మొదలటం, ఆ తర్వాత ఇప్పుడు ఆజ్ఞలు ఉండటం, ఉన్న తర్వాత హృదయంలో కానీ ఆజ్ఞలో కానీ ఉండటం, ఉన్న తర్వాత ఇప్పుడు ఇంకా భావన ఎలా ఉండాలంటే, నేనెవరు అనే ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే నేను సీతారాముని, నేను కిషోర్నని ఇలాంటి ఆన్సర్లు కాకుండా నేను భగవంతుని యొక్క పుత్రుడిని. గురువుగారు ఎప్పుడు చెప్తుంటారు, పరమ పూజ్య గురుదేవులు మళ్ళీ మళ్ళీ చెప్తుంటారు, మీరందరూ భగవత్పుత్రులు, అమృతపుత్రులు. కాబట్టి మనం, నేను అమృతపుత్రుడిని, భగవంతుని యొక్క పుత్రుడిని, అమృత స్వరూపుణ్ణి అని గుర్తుపెట్టుకోవాలి. ఈ సాధన ఎందుకు చేస్తున్నాం, అక్కడ మళ్ళీ అక్కడ కూడా గుర్తుండదు. ఎందుకు చేస్తున్నామంటే, నేను మళ్ళీ భగవంతుణ్ణి చేరుతున్న ప్రయత్నంలో భగవంతుణ్ణి మళ్ళీ నేను చేరుకుంటున్నాను. అక్కడి నుంచి కొంచెం వెనక్కి వచ్చాను, దూరంగా వచ్చాను. సపోజ్ నేను విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చాను అనుకోండి, మళ్ళీ విజయవాడ వచ్చేయాలి కదా, అక్కడ ఉండను కదా. అలాగే మనం భగవంతుడి నుంచి ఆయన సంకల్పిస్తే సృష్టిలోకి వచ్చాం, మళ్ళీ ఇప్పుడు ఆయనతో అనుసంధానం చేసుకోవడం, ఆయన చేరుకోవడం అనే ప్రయత్నం చేస్తున్నామని గుర్తుండాలి. భగవంతుని చేరే ప్రయత్నంలో ఉన్నాను అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే తనలోనే భగవంతుడు ఉన్నాడని తెలుసుకోవాలి, తాను భగవంతుడిని తెలుసుకోవాలి. తన చైతన్యం మొత్తం భగవత్ చైతన్యంగా అయిపోవాలి. తను భగవంతుడు ఎప్పుడవుతాడు, తన చేతనత్వం అనేది విడిగా ఉండకుండా తన చేతనత్వం భగవంతుడి చేతనత్వం ఒకటైనప్పుడు మాత్రమే వ్యక్తి తను తాను నిజంగా నేను భగవంతుణ్ణి అని ధైర్యంగా చెప్పగలరు. బాబా గారి దగ్గరికి వెళ్ళి యూఆర్ గాడ్ స్వామి అని అంటే ఇట్ ఈజ్ హాఫ్ ట్రూత్, నువ్వు సగమే చెప్తున్నావు నిజం, మిగతా సగం ఏంటంటే నువ్వు కూడా దేవుడివే అని చెప్పేవారు సాయిబాబా గారు. పుట్టపర్త వెళ్ళిన వాళ్ళందరూ చాలా మంది నువ్వు భగవంతుడు స్వామి అంటే నువ్వు కూడా భగవంతుడే, నీకు తెలియలేదు నాకు తెలుసు అంతే తేడా అని చెప్పేవారు ఆయన. అలాగా మనం నేను భగవంతుణ్ణి అని తెలుసుకోవటానికి, నన్ను నేను తెలుసుకోవటానికి చేస్తున్నాను ఈ సాధన అని గుర్తుండాలి. అలాగే ఎలాగైతే భగవంతుడు ఈ మొత్తం సృష్టి చేశాడు, అలాగే దైవీ ప్రణాళికలో నేను కూడా నాకు అప్పచెప్పిన పని నేను అలాగే సృష్టిస్తాను, నేను అలాగే నిర్వర్తిస్తాను. సృష్టించడం అంటే ఏదో సినిమాల్లో చూపించినట్టు మిరకల్స్ మ్యాజిక్ చేయటం కాదు. ఇది ఈ పని చేయండి నువ్వు, ఆ పని చేయటం అంటే అంత ఎలాగైతే భగవంతుడికి సృష్టించాలని సంకల్పించినప్పుడు బ్రహ్మదేవుడిని మొట్టమొదటి సృష్టించి ఆయనకి వేద జ్ఞానం అంతా ఇచ్చి నువ్వు సృష్టించి ఇంకా అన్నాడు, అప్పుడు ఆయన సృష్టించాడు. అలాగనమాట, ఆయన ఒక ప్రణాళిక ఇచ్చాడు, దీని ప్రకారం పని చేయి అని అర్థం సృష్టించడం అంటే. అలాగా భగవంతుడు అయిన నా గురువు ఇచ్చిన ప్రణాళిక ఏదైతే ఉందో దాన్ని నేను భౌతిక జగత్తులో అంతా కూడా ఆయన చెప్పినట్టుగా చేస్తాను. దానికోసం ఈ ధ్యానం ఎందుకోసం అంటే అందుకోసం. అలాగే నా లోవర్ సెల్ఫ్ అంతా కూడా హయ్యర్ సెల్ఫ్ తోటి కలిసిపోవాలి. వీటిలో ఈ చిట్ట చివరి ఆల్రెడీ పైన చెప్పేసుకోవాలి. అందుకని ఈ రకమైన భావన ఉండాలి ధ్యానం చేసుకునే ముందు. ఏ భావన లేకుండా ధ్యానంలో కూర్చోకూడదు. నేను భగవంతుడి పుత్రుడని గుర్తుంచుకోవాలి, భగవంతుడిని చేరే ప్రయత్నంలో నేను ధ్యానం చేస్తున్నానని గుర్తుంచుకోవాలి, తనలోనే భగవంతుడు ఉన్నాడని గుర్తుండాలి, తన చేతనత్వం మొత్తం భగవంతుడి చేతనత్వంతో ఏకమై నేను భగవంతుడిని అవుతున్నాను, అందుకోసం ఈ ప్రయత్నం చేస్తున్నాను. అంతా బాగుంది. ఎందుకు అవుతున్నామంటే గురువే సర్వస్వరం, గురువే పరమాత్మ, ఆయన ఇచ్చిన ప్రణాళికను నేను అన్ని జగత్తుల్లో అంటే మెంటల్ ప్లేన్లోను యాస్ట్రల్ ప్లేన్లోను ఫిజికల్ ప్లేన్లో కూడా నేను నిర్వర్తించడానికి దాన్ని అన్ని తలాల్లోనూ ఆ కార్యక్రమంలో పనిచేయటానికి నిజంగా ఆయన పనిముట్టుగా అవ్వటానికి ఈ ధ్యానం చేసుకుంటున్నానని భావన బాగా దృఢంగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఓంకారాన్ని ఉచ్చరించాలి. ఓంకారాన్ని మామూలుగా సంగీత సాధన చేసేవాళ్ళు ఉదాత్త అనుదాత్త స్వరిత, ఉదాత్త అనుదాత్త స్వరిత. ఉదాత్తం అంటే పైకి బాగా గొంతెద్దు, అనుదాత్త అంటే కిందకి, స్వరిత అంటే మామూలుగా అంటే అన్నామనుకోండి మామూలుగా ఉంది అన్నం అంటే పైకి ఉంది, అలా కాకుండా కిందకి. సంగీతం నేర్చుకోవడానికి వెళ్ళిన వాళ్ళకి సా పా స అని చెప్తారు, సా సా. అలాగా మూడు రకాలుగా మనం అనుదాత్త ఉదాత్త స్వరితాలుగా చేస్తాం. అలాగే ఇక్కడ కూడా ఓంకారం ఉంటున్నప్పుడు మొత్తం మనది మెల్లిగా అంటాం అన్నమాట, రెండవది ఇంకొంచెం గట్టిగా అంటాం, టోన్ పెంచుతాం, మూడవది ఇంకా బాగా గట్టిగా పెంచుతాం, జాగ్రత్త గట్టిగా ఓంకారం అంటాం. అలా అంటాంలో స్లోగా జెంటిల్గా మృదువుగా అన్న ఓంకారం మన మనస్సుని ప్రభావితం చేస్తుంది, మానసిక శరీరం అంతా కూడా ప్రభావితం అవుతుంది. మెల్లిగా జెంటిల్గా స్లోగా ఓంకారం అంటే మెల్లిగా ఓంకారం. అలాగా రెండో ఓంకారం ఇప్పుడు అన్నదానికంటే ఇంకొంచెం గట్టిగా అంటాం. అది ఏం చేస్తుందంటే మన యాస్ట్రల్ బాడీని ప్యూరిఫై చేయడంతో పాటు దాన్ని స్టెబిలైజ్ చేస్తుంది. స్టెబిలైజ్ చేయటం అంటే ట్రాంక్విల్గా, ఎంతసారి మనం చెప్పుకున్నాం డిజైర్ బాడీ ఎంత స్టేబుల్గా ఉంటే అంత బాగా హయ్యర్ ప్లేన్స్లో ఉన్నవన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి. డిజైర్ బాడీలో ఉన్నవన్నీ కూడా ప్యూరిఫై అయ్యి డిజైర్ బాడీ ఒక అర్థంలాగా తయారైతే పరమాత్మ యొక్క ఆ దివ్య ప్రణాళిక అనేది, ఆ దివ్యమైనవన్నీ కూడా మనకు అక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. బుద్ధి ప్లేన్ నుంచి డైరెక్ట్గా ఆస్ట్రల్ ప్లేన్లో కనెక్షన్ వస్తుంది. అందుకని ఈ రెండోసారి ఓంకారం అంటున్నప్పుడు మొదటిసారి ఓంకారం బాగా నెమ్మదిగా అంటే రెండోసారి ఇంకొంచెం గట్టిగా అంటాం. ఇలా కొంచెం బిగ్గరగా అంటున్నప్పుడు మనం భావన ఎలా ఉండాలంటే ఆస్ట్రల్ ప్లేన్ అంతా ప్యూరిఫై అవుతుంది, ఆస్ట్రల్ ప్లేన్ అర్థంలాగా పవిత్రమై భగవంతుణ్ణి రిఫ్లెక్ట్ చేస్తోంది అని భావన చేయాలి. మూడోసారి ఓంకారం అంటున్నప్పుడు భౌతిక దేహం పూర్తిగా భగవత్తత్వానికి సమర్పించుకున్నాం సార్, భగవత్తత్వాన్ని వ్యక్తం చేసేటట్టుగా అదంతా ప్యూరిఫై అయిపోతుంది. అప్పుడు గట్టిగా ఓంకారం అంటాం, ఓ ఆ రకంగా ఒకసారి మూడు డిఫరెంట్ గా మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. Thank you. అలాగా మొదట మెల్లిగా అన్నప్పుడు మానసిక తరంలో, రెండోసారి అన్నప్పుడు కామమయ తలంలో, కోరికల శరీరం మూడవసారి గట్టిగా ఓంకారం అన్నప్పుడు భౌతిక శరీరంలో మనకు ప్రభావితం కనిపిస్తుంది, ప్రభావం కనిపిస్తుంది. ఈ మొట్టమొదటిసారి మెల్లిగా ఓంకారం అంటున్నప్పుడు మనకు ఏమవుతుంది, మన మెంటల్ బాడీ వైబ్రేట్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా లోవర్ బాడీ స్టిల్ అవుతుంది. లోవర్ మైండ్ ఏదైతే ఉందో, లోవర్ బాడీ కాదు లోవర్ మైండ్, అంటే కోరికల్ని ఆలోచించడానికి ఉపయోగించే మానసిక తలం ఏదైతే ఉందంటే రూప, అరూప, రూప, మనసులో రెండు భాగాలు అరూప, రూప. రూప అనే దాంట్లో మనకు రూపాలు ఊహించగలగడం ఇవన్నీ ఉంటాయి. ఆ రూప కూడా వెళ్ళాలనుకోండి, రూప అనే మైండ్ దాటి వెళ్ళాలి. ఎప్పుడైతే మనం ఓంకారంలో మొట్టమొదటిది మెల్లిగా అన్నప్పుడు ఈ రూప అనేది లేకపోతే లోవర్ మైండ్ అనేది స్టిల్ అవుతుంది, స్టిల్ అయ్యి హయ్యర్ మైండ్లోకి వెళ్ళదు. నెక్స్ట్ ఇంకేమవుతుంది, మన అందరం జీవులం, మనకు శరీరం ఉంది, ఆ శరీరానికి జీవుడికి సంబంధం వల్ల ఏమవుతుంది, చేతనత్వం వస్తుంది. ఇప్పుడు ఈ యాక్చువల్గా మనకు మనస్సు జీవుడితో సంబంధం ఏర్పడటానికి, మనస్సు ఇప్పటివరకు ఏమైంది, ఇంద్రియాలతో సంబంధం ఏర్పరచుకొని వాటిలతోటి జీవితం గడిపేస్తుంది, టైం అయిపోతుంది. అలా కాకుండా ఎప్పుడైతే ఓంకారాన్ని స్లోగా మెల్లిగా ఉచ్చరించినప్పుడు మనస్సు మీద ప్రభావం చూపించి లోవర్ మైండ్ స్టిల్ అయ్యి ఆజ్ఞాచక్రం జాగృతం అవుతూ మనస్సు జీవుడి వైపు ప్రయాణిస్తుంది, అంటే నేను అనే తత్వం ఏదైతే ఉందో, మన అసలైన నిజతత్వం ఏదైతే దాని వైపు ప్రయాణిస్తుంది. అలాగే మనోమయ తలం అంతా కూడా దాంట్లో ఉన్న పదార్థం ఫైనర్గా అవుతుంది. ఇందాక చెప్పుకున్నాం కదా, అక్కడ ఫోర్ ఈథర్స్ కూడా ఫైన్గా అవుతాయి, అవన్నీ కూడా ముతకగా ఉన్న పదార్థం అంతా పోతుంది, బరువుగా ముతకగా లైట్ని ఎమిట్ చేయడానికి వీలు లేకుండా ఉన్న పదార్థం. అదంతా ఎలా వస్తుందంటే మన ఆలోచనల వల్ల పదార్థం ఎలా క్రియేట్ అవుతుంది, లైక్ అట్రాక్ట్స్ లైక్, మనలో భౌతిక సుఖాలని అనుభవించాలి అనే ఆలోచనలు, భౌతిక సుఖాలకు సంబంధించి భౌతిక జీవితానికి సంబంధించిన కోరికలు, వాటికి సంబంధించినవే మనం తింటాం, ఇవన్నీ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే వాటికి తగ్గ మ్యాటరు భౌతికంగా మనకు, లేకపోతే మానసికంగా, లేకపోతే కామయంగా ఆకాశం నుంచి మనలో ఉన్న శక్తి పీల్చుకుంటూ బాడీని తయారు చేసుకుంటూ ఉంటుంది. అది నిన్న క్రిందటిసారి చెప్పుకుందాం, మనం మనలో ఉన్న లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం పదార్థం చేరుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే పదార్థం కొత్తది చేరదని కుండలనికి తెలిసిందో, అప్పుడు వెంటనే కుండలని శక్తి మన శరీరంలోంచి తప్పుకుంటుంది, అప్పుడు శరీరం పడిపోతుంది. శరీరం పడిపోతుంది అంటే శవం అయిపోతుంది, శవం కాస్త. కుండలని వెళ్ళిపోవడానికి కారణం ఇక్కడ ఏమవుతుంది, పదార్థము కొత్తది ఇంకా ఈ బాడీలోకి వచ్చి చేరదు అని కుండలనికి తెలుస్తుంది. కుండలని ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని వచ్చేటట్టు చేసుకుందో, కుండలనికి అన్ని జ్ఞానం అంతా, అంటే ఇప్పటి వరకు సృష్టి జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న జ్ఞానం అంతా కుండలనే ఉంటుంది అంటారు మాస్టర్. కుండలనికి తెలుస్తుంది ఈ శరీరం ఇంకా కొత్తగా పదార్థాన్ని చేర్చుకోలేదు కాబట్టి ఈ శరీరాన్ని వదిలేయాలి, ఆ టైం రాగానే వదిలేస్తుంది. సో లాంగ్విటీ అంటే మృత్యుంజయత్వము, చిరంజీవిత్వము అనేది రావాలి అంటే ఏం చేయాలి, పదార్థం ఎప్పుడు అక్కడ ఉండాలి. ఎప్పుడు ఉండే పదార్థం మహాపరా నిర్వాణంలో ఉంటుంది. పదార్థం కనుక అక్కడికి వస్తే మనోమయ కోశంలోకి, కామమయ కోశంలోకి, లేకపోతే అన్నమయ, ప్రాణమయ, మనోమయ వీటిల్లోకి, లేకపోతే స్థూల సూక్ష్మ కారణం, లేకపోతే ఈ ఫిజికల్ యాస్ట్రల్ మెంటల్ బాడీస్లోకి ఆ కోర్స్ మెటీరియల్ అంతా పోయి ఫైన్ మెటీరియల్ వస్తే చిరంజీవిగా ఎంతకాలమైనా ఉంటారు. అది రహస్యం, పెద్ద రహస్యమే కాదు, కాబట్టి ప్రాక్టికల్గా చేస్తే తెలుస్తుంది కదా. తర్వాత రెండోసారి ఓంకారం, రెండోసారి ఓంకారం అన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం గట్టిగా అన్నాం, అప్పుడు ఇమోషనల్ బాడీ, మన కోరికల శరీరం ఏదైతే ఉందో అది స్టెబిలైజ్ అవుతుంది. ఇది చాలా చాలా అవసరం. ఫస్ట్ కోరికల్ని స్టెబిలైజ్ చేసుకోవాలి, ఆ తర్వాతే మైండ్ స్టెబిలైజ్ అవుతుందని కిందసారి మనకు మాస్టర్ జ్వాలకులు గారు ఇచ్చింది చెప్పుకున్నాం. ఇక్కడ కోరికల శరీరం లేకపోతే యాస్ట్రల్ బాడీ పరమ పవిత్రం అయ్యి మనకు ఆ హయ్యర్ ప్లేన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిఫ్లెక్ట్ చేయడానికి వీలుగా మన యాస్ట్రల్ బాడీ మీద ఈ ఓంకారం పనిచేస్తుంది. అలాగే మనలో ఉన్న అనాహతం వైబ్రేట్ అవటం మొదలవుతుంది. గమనించాలి, ఆ ఓంకారం అన్నప్పుడు ఆజ్ఞేయం వైబ్రేట్ అయిందా లేదా గమనించుకోవాలి. ఈసారి కొంచెం గట్టిగా అన్నప్పుడు అనాహతం వైబ్రేట్ అవుతుందో లేదా గమనించుకోవాలి. అదైన తర్వాత ఈ కోరికల శరీరం ఏదైతే ఉందో ఇది చాలా వరకు దాంట్లో ఉన్న రంగులన్నీ పోయి యాస్ట్రల్ బాడీ బై పావెల్ ఇచ్చాడు చూసారా, ఎర్ర రంగు, ఆకుపచ్చ రంగు, గ్రే రంగు, గ్రే కలర్, ఇలాంటివన్నీ కోపం, ద్వేషం, ఈర్ష్య, అసూయ అని మనకు ఆరు రకాల శత్రువులు ఉన్నారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య. ఈ ఆరు రకాల శత్రువులకి ఆరు రంగులు ఉంటాయి. ఆరు రంగులు అన్ని పోయి తెల్లటి తెల్లటి తెలుపులాగా తయారవుతుంది. అప్పుడు అది ఏం చేస్తుందంటే అద్దంలాగా తయారయ్యి హయ్యర్ ప్లేన్స్ లో ఉన్న వాటిని భయా బుద్ధిక్ ప్లేన్ అంటే మనం ఏదైతే చెప్పుకుంటున్నాను విజ్ఞానమయ కోశం, ఆ విజ్ఞానమయ కోశం నుంచి డైరెక్ట్ గా మనకు ఈ యాస్ట్రల్ బాడీలోకి అవి రిఫ్లెక్ట్ అవుతాయి. ప్లస్ ప్యూర్ లవ్ అనేది మనం బాగా సృష్టిలోంచి స్వీకరించి మనం అందరికీ పంచడానికి వీలుగా తయారవుతుంది. అనాహత చక్రం వైబ్రేట్ అవటం, కోరికల శరీరం ప్యూరిఫై అవటం, మనం ప్యూర్ లవ్ గా తయారవడం. ఈ సృష్టి ప్రస్తుతం ఈ సోలార్ సిస్టానికి బ్యాక్ ఇదేంటంటే ఎస్సెన్స్ ఏంటంటే ఎస్సెన్స్ ఈజ్ ఫైర్ అండ్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే ప్యూర్ లవ్, లవ్ విజ్డమ్ రే కదా. అందుకని ఆ లవ్ విజ్డమ్ రేని మనం ఈ రెండోసారి ఓంకారం అంటూ అనాథ చక్రాన్ని వైబ్రేట్ అవటం ప్లస్ మన యాస్ట్రల్ బాడీ స్టెబిలైజ్ అవటం లవ్ విజ్డమ్ ఎక్స్ప్రెస్ అవటం ఇదంతా జరుగుతుంది. తర్వాత మూడోసారి ఓంకారం గట్టిగా అన్నాం. దీనివల్ల ఏమవుతుందంటే మన ఈథరిక్ బాడీ ఎఫెక్ట్ అవుతుంది. ఈ ఈథరిక్ బాడీ ఎఫెక్ట్ ఏమవుతుందంటే దీంట్లో ఉన్న కోర్స్ మ్యాటర్ అంతా పోయి ఫైన్ మ్యాటర్ అక్కడ చేరుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది మ్యాటర్? ఇక్కడి నుంచి ఇక్కడికి కానీ యాస్ట్రల్ ప్లేన్కి కానీ మెంటల్ ప్లేన్ కానీ మ్యాటర్ మహాపరా నిర్వాణ నుంచి వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. దివ్యత్వం, దివ్యత్వం, డివినిటీ ఏమైతే ఉందో అది మనలోకి ప్రవహిస్తుంది. యాస్ట్రల్ బాడీకి ఎప్పుడైతే మనం మూడోసారి ఓంకారం అన్నాం మన ఈథరిక్ బాడీ వైబ్రేట్ అవుతూ ఈథరిక్ బాడీలో ఉన్న కోర్స్ మ్యాటర్ అంతా పోయి ఫైన్ మ్యాటర్ మహాపరా నిర్వాణి నుంచి వచ్చి చేరుతుంది. చేరి మనకు దివ్యత్వం మనలోకి అవతరించడానికి, దివ్యత్వం ఈథరిక్ బాడీలోకి అవతరించడానికి ఈ ఈథరిక్ డబ్బుల గురించి బోల్డ్ అంత లిటరేచర్ ఉంది. మాస్టర్ చాలా చాలా చెప్పారు. థియోసాఫికల్ సొసైటీ లిటరేచర్లో కూడా చాలా ఉంది. అలాగే మాస్టర్ జ్వాలకులు గారు ఇచ్చారు. ఈ ఈథరిక్ బాడీ వల్ల ఈ ఫిజికల్ బాడీ ఒక షేప్లో ఉంటుంది. ఈథరిక్ బాడీ స్ట్రాంగ్గా ఉందనుకోండి, ఈథరిక్ బాడీ స్ట్రాంగ్గా ఆరోగ్యంగా తర్వాత మంచి ల్యూమినస్గా ఉంటే భౌతిక దేహం కూడా స్ట్రాంగ్గా ఆరోగ్యంగా ల్యూమినస్గా ఉంటుంది. దానికి రిప్లిక అంతే భౌతిక దేహం. ఈథరిక్ బాడీలో తేడా వస్తే భౌతిక దేహంలో కూడా తేడాలు వస్తాయి. అందుకని ఈథరిక్ బాడీలు ఎప్పుడైతే డివినిటీ ఫ్లో అవుతుందో, దివ్యత్వం దాంట్లోకి వచ్చి చేరుతుందో, మన భౌతిక దేహం కూడా దివ్యత్వాన్ని ప్రకటిస్తుంది. మ్యాటర్ షుడ్ ఎక్స్ప్రెస్ ద స్పిరిట్ అంటారు మా అరవిందులు. అందుకని భౌతిక దేహం అలాగా దివ్యత్వాన్ని ప్రకటించడం ఇది మూడోసారి ఓంకారం అంటూ శరీరం దాటి ఈ భౌతిక శరీరాన్ని దాటి అజయమాలు అందుకని ఈ మూడోసారి ఓంకారం అంటున్నప్పుడు మన భౌతిక శరీరం దాటి మన శరీరం చుట్టూ ఒక రక్షక కవచం లాగా అదంతా వ్యాపిస్తుంది. మనం అది గుర్తించకపోయినా గుర్తించిన ఆ తర్వాత వ్యక్తి ఉన్న వాతావరణం అంతా కూడా ఒక రకమైన హార్మోనీ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎక్కడెక్కడ డిస్కార్డెంట్ మ్యాటర్స్ ఉన్నాయో అక్కడక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు అవన్నీ పోతాయి, పోయి చక్కగా ఒక రకమైన హార్మోనీని క్రియేట్ చేస్తుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆ మధ్య చాలా ఏళ్ల క్రితం నేను చదివాను, ఫారెన్లో ఒక పెద్ద కంపెనీ ఎప్పుడు నష్టాల్లో ఉండేది. నష్టాల్లో ఉంటే వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంటుంటే ఎవడు ఇండియాలో ఓంకారం చేసి అన్ని కార్యక్రమాలు చేస్తారు, మనం కూడా ఎందుకు చేయకూడదు, ఎలాగ లాస్లో ఉన్నాం కదా, పని పాడలేదు మనకు, ఓంకారం ఉందాం అని ప్రపోజ్ చేశారు వన్ ఆఫ్ ది డైరెక్టర్స్. అప్పుడు ఏం చేశారు వాళ్ళు, డైరెక్టర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో రోజు ఓంకారం అంటాం, ఆ తర్వాత వాళ్ళు బిజినెస్ చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇలా చేసిన ఒక 6 నెలల నుంచి వాళ్ళ వ్యాపారం గాడిలో పట్టడం, మళ్ళీ వ్యాపారంలో లాభాలు సంపాదించడం వాళ్ళు గమనించారట. గమనించి వాళ్ళు నిష్పక్షపాతంగా చూస్తారు కాబట్టి ఇదంతా ఎందుకు జరిగిందని వెనక్కి వెళ్ళి ఎలా చూసుకుంటూ ఉంటే, ఏ రోజు నుంచి వీళ్ళు ఓంకారం అన్నారు, వాళ్ళు మినిట్స్ బుక్లో రాసుకుంటారు కదా, రాసుకుంటున్నప్పుడు ఇవాళ నుంచి మేము ఓంకారం మొదలు ఇలా కూడా రాసుకున్నారు. చూస్తే ఆ రోజు నుంచి మార్పులు ఖచ్చితంగా వాళ్ళకి కనిపించాయి. ఇలాగ మనం వాళ్ళు వీళ్ళు చెప్పటం, ఫారినర్స్ మనకు దీనికి ఓచి సేఫ్ చేయటం అలా కాకుండా, మనకు సాక్షాత్ పరమవందన ఈ మాతాజీ, పరమ పూజ గురుదేవులు, అలాగే మాస్టర్ ఆర్కే వీళ్ళు స్వయంగా వాళ్ళ నోట్లోంచి వచ్చినవి మనం ఇంకెంత బాగా నమ్మాలి. అందుకని ఈ ఓంకారాన్ని ఇలాగ గుర్తుపెట్టుకుంటూ మాస్టర్ ఎంత ఒక దాన్ని ఏమంటారంటే ఒక మానసిక స్థితితో చెప్పారు, ఎస్ఎస్ఎస్ మెడిటేషన్ చేసేటప్పుడు మీరు ఓంకారాన్ని ఆర్తితో చేయండి, చాలా ఆర్తితో చేయండి. ఆ ఆర్తి అంటే దాని వెనకాల ఏం భావం ఉంది అది చెప్పుకున్నాం ఇవాళ మనం. ఓంకారం చేస్తున్నప్పుడు ఏం జరుగుతోంది గమనించడం, చేతనైతే గమనించడం, ఇలా చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అది జరిగి జరిగి ఒకరోజు మనం గుర్తించే స్థాయికి మనం ఎదుగుతాం. ఒక మహాత్ముని ఇంకో మహాత్ముడే గుర్తించగలరు, అంటే తప్ప ఎవరు పడితే వాళ్ళు మహాత్ములు గుర్తించలేరు. అలాగే మనలో ఏం జరుగుతుందో మనం గుర్తించాలంటే మనం గుర్తించే కన్ను, గుర్తించే చేతనత్వం మనలోకి రావాలి. అవన్నీ కూడా మనకు గురువు గారి యొక్క అనుగ్రహం వల్ల, పరమ పూజ గురుదేవుడు, పరమ వందన మాతాజీ, దాదా గురుదేవుడు అనుగ్రహం, అలాగే మాస్టర్ గారి అనుగ్రహం ఎప్పుడూ ఉంది వీళ్ళ అనుగ్రహం. అలాగే ఈ పుస్తకాన్ని మన అందరి మీద ఎంతో ప్రేమతో ప్రసాదించిన జ్వాలాకులు గారు, వాళ్ళ అనుగ్రహం మనందరికీ వాళ్ళు ఇలా వర్షిస్తున్నది, వాళ్ళ కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పుకుంటూ మన వైపు నుంచి మనం చేయాల్సిన పని ఏమిటో మనం గుర్తుంచుకుంటూ ఎప్పుడు ఖచ్చితంగా అలా మన మెంటల్ బాడీ, మన యాస్ట్రల్ బాడీ, మన ఫిజికల్ అంటే ఏదరిక బాడీ, వీటిల్లో ఏ ఏ మార్పులు రావటం వల్ల మనిషి దైవత్వాన్ని సాధిస్తాడు, ఆ మార్పుల కోసం మనం నిరంతరం కృషి చేస్తామని ఒక ప్రతిజ్ఞ తీసుకుంటూ, ఎంతో విలువైన మన సమయాన్ని, మీకు సమయం విలువ, అందరికీ విలువైంది సమయం, ఎందుకంటే ఒక జారిపోతే మళ్ళీ రాదు, అందుకని విలువైంది. మళ్ళీ వచ్చేదానికి వండి వచ్చి ఏముంది మళ్ళీ చూసుకోవచ్చు, నెవర్ ఇట్ నెవర్ కమ్స్ బ్యాక్ నెవర్ కదా. అందుకని ఈ ఇంత విలువైన సమయాన్ని దీనికి వెచ్చించి ఇది వింటున్నందుకు ఇంతకంటే విలువైన ఉపయోగాన్ని ఏదైతే ఇది ఇస్తుందో దాన్ని తప్పకుండా పొందాలి. ఊరికే విని పక్కన పెట్టడం వల్ల ఏ ఉపయోగం ఉండదు. బాగుంటుంది, బాగుంది, చాలా బాగుంది, ఇవన్నీ అనవసరమైన పదాలు. చాలా బాగుందంటే ఏం బాగుంటుంది, ఏం బాగుండదు. ఒక కాజా చేసామనుకోండి, తాజాకు ఒక పెద్ద ఫోటో తీసాం, ఇప్పుడు సినిమాలో మనకు టీవీలో చూపిస్తుంటాడు రకరకాల ఫుడ్ ఐటమ్స్ తయారు చేయడం, ఎన్ని ఐటమ్స్ చేసినా అవి టీవీలోనే ఉంటాయి, స్క్రీన్ మీదే ఉంటాయి, అంతేగాని మనకేం ఉపయోగం. అలాగా మనకు జ్ఞానం ఎంత తెలిసినా అది మనం సాధన చేసుకుని అది మన సొంతం అవ్వకపోతే, ఒక ఫోటో చూసి కడుపు నిండింది అనుకున్నవాడు ఎంత తెలివైన వాడు. అలాగే మనం కూడా అలాంటి తెలివి మనకొద్దు అని ఒకసారి గట్టిగా నిర్ణయం చేసుకుని మాస్టర్ చూపించిన మార్గంలో ఎస్ 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 అంతా ఎస్ఏ. ఆ ఎస్ఎస్ఎస్ ట్రిపుల్ ఎస్ మెడిటేషన్ ఏదైతే ఉందో దాన్ని చేయడానికి కావాల్సిన ఆ ఓంకారాన్ని అనడానికి కావాల్సిన మానసిక స్థితిని అంతా గుర్తుపెట్టుకుంటూ మాస్టర్ మనందరినీ మెచ్చుకునే విధంగా మెచ్చుకోవాలనుకోండి, తప్పలేదు దాంట్లో. గురువు మెచ్చుకుంటాం చాలా గొప్ప విషయం, అంత సులభంగా మెచ్చుకోరు ఎవరిని. పై పైన మెచ్చుకోవడం వేరు, హార్ట్ ఆఫ్ ది హార్ట్ అలా రెండు పనులు చేయరు. అందుకని గురువుకి ఆనందం కలిగించే విషయంగా ఓంకారాన్ని ధ్యానం చేయటం, ఈ జ్ఞానంతో మనం భూమిపై స్వర్గావతరణకు ఏమేమి ప్రణాళిక ఇచ్చారో వాటిని ఫిజికల్ ప్లేన్లో కూడా చేయటం అనేది మనం దృష్టిలో ఉంచుకుంటూ అందరం కృషి చేద్దాం. సామూహికంగా అందరం కలిసికట్టుగా అందరం ఒకే దేహంగా ఒకే ప్రాణంగా ఒకే మనస్సుగా ఒకే ఆత్మగా విడివిడిగా రూపాలు కనిపిస్తున్న అందరం ఒక్కలాగా ఒక్క కట్టుబాటుతోటి మనం వీళ్ళందరినీ చూస్తే వీళ్ళందరూ ఆర్కే శిష్యులు అనుకునేటట్టుగా ఆయనకి ఆనందం కలిగించే విషయాన్ని మనం చేద్దాం. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని దీంట్లో మంచి ఉంటే అవన్నీ మాస్టర్వి, దోషాలు ఉంటే నావి. అందుకని ఈ విషయాలు మీ పాటించడానికి ప్రయత్నించేయండి, పాటించి లాభం పొందండి. అప్పుడు అందరికీ దానివల్ల ఈ ప్రయత్నానికి కూడా మనం ఉపయోగం. స్వస్తి ప్రజాభ్యప్రాలయం మార్గేణ మహిమహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అయిపోయిందమ్మా.